భగవద్గీతలో ఉండేసరికి మనకి గీతలు మార్చేటువంటిది భగవద్గీత. సాక్షాత్తు మన ఈ జీవితాల్లో మన పూర్వజన్మల వాసన రీతిలో వచ్చినటువంటి నష్టంగా ఉన్నటువంటి దుష్ట గీతల్ని, వాసన గీతల్ని హరింపచేసి దగ్ధం చేసేటువంటిది గురు గీత. గురువు ద్వారా మనకి ఏ ప్రబోధం అయితే జరుగుతుందో మహాత్ముల ద్వారా, అది గురుదేవుల యొక్క మాట, గురుదేవుల గీత, గురుగీత. కాబట్టి స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ మన ఆశ్రమంలో సంకీర్తనం చేసుకుంటున్నాం కదా, ఇంకా ఇంకా సంకీర్తనలు ముందు ముందు వస్తాయి. ఇప్పటికీ మనం ఈ మధ్య కాలంలో రికార్డు చేయడం జరిగింది సిడీకి, మా ఆశ్రమానికి సంస్థాన గాయకురాలు ఎవరంటే కామేశ్వర పిన్ని. కామేశ్వర పిన్ని అటు త్యాగరాజ సంకీర్తనలు, ఇటు ఇక ఇది పాడదు అని లేదు, దైవపరమైనటువంటి సమ వేరే వేరే కాదు, దైవపరమైనటువంటి ఏదైనా పాడేటువంటి అలవాట్లో నిజంగా ఈ రోజు నేను సంకీర్తం చేసుకున్నా అంటే ఒక పక్క కాలక్క, ఒక పక్క కామేశ్వర పిన్ని. సరేలేండి, డివైన్ పవర్ మన వెనక నుంచి ఎలాగో ఉంది, కానీ సంగీతం వచ్చి పాడేది కాదు, కానీ మనపూర్వకంగా పాడినటువంటిది నిజమైన సంగీతం అని కూడా మన త్యాగరాజ స్వామి గారు చెప్పారు. భక్తిన సంగీత జ్ఞానము ఏమన్నారు, సన్మార్గము కలవే. సన్మార్గం లేదు, దుర్మార్గం మాత్రం ఉంది భక్తి లేకపోతే. అంటే అది కూడా భగవంతుని గురించి తెలియకుండా మనం పాడినా అది సద్గతిని పంపింపజేస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు రకరకాలు వస్తున్నాయి ఇంటర్నేషనల్ కూడా, అది వాళ్ళకి ఏమర్థం అవుతుందో నాకు తెలియదు, కానీ నాకు నాలాంటి వాళ్ళకి మాత్రం అసలు అంతు పట్టట్లే. వాళ్ళు ఎందుకు ఊపుతున్నారో ఎందుకు పాడుతున్నారో తెలియకుండా, అందుకని అటువంటి విషయం మనకి ప్రస్తుతం ఇప్పుడు మనకి ఆశ్రమంలో ఉన్నటువంటి చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సీడీలు వచ్చి అవి మన గురు రూపంలో మనకి పెద్దవాళ్ళు అయిపోతున్న వాళ్ళని ముందు పట్టుకున్నాము, కాసేపు గొంతులు మారిపోతున్నాయని. అందుకని ఇంకొక అమ్మ, మా శబరి అమ్మ, ఆడికి ఆశ్రమం తరఫున శబరి పేరు సుశీల, శివరావు గారు సుశీల. ఆమె కూడా చక్కగా కృష్ణుని మీద అలా ఆలోపించి కీర్తనలు పాడుతుంటే మనం సత్సంగాల్లో వింటున్నాం, అవకాశం అప్పుడు ఉంది కాబట్టి ఒకరికొకరు పంచుకున్నాం. ఆ అమ్మది కూడా సీడీస్ వచ్చే బయటికి. అలాగే వేణక్క పరమి సుబ్రహ్మణ్య భాగవతారు గారు రచించినటువంటి శ్రీ గురుదేవులు, కృష్ణుడు, రాముడు, వారి హరికథ భాగవతారు, పెద్ద పేరుంది వారికి, పరమి సుబ్రహ్మణ్య భాగవతారు గారి. వారి ఒక సంస్థ ఉంది గుంటూరులో, సంవత్సరానికి ఒకసారి అక్కడ ఒక ఫెస్టివల్ కూడా చేస్తారు. వారి అమ్మాయే వేణక్క, వేణక్క కూడా ఆ కీర్తల్ని పాడితే చేయటం జరిగింది. ఆ సీడీల్ని శ్రీ మన శివబ్రహ్మాశ్రమాధిపతిలో ఉన్నటువంటి పరమ పూజవాద శ్రీ విద్యాస్వరూపానంద స్వామి వారి చేత కామేశ్వరుని రెండు ఉన్నాయి, ఒకటి భజనమాల, అదే మామూలు కీర్తన పేర్లే అమృతము అనేటువంటి పేరు మీద, ఒకటి సంఖ్య అంటే సంగీత పరంగా ఉండేటువంటి సిడీస్, రెండోదేమో మామూలు పాటలు, అందరం మనం కూడా వెనక పాడగలిగేటువంటి పాటలు. అవి స్వామివారి మృదు మధురమైనటువంటి హస్తకమలములతో మనం ఆవిష్కరణకి ఉంచుకుందాం. మైక్ నానా, మైక్ ముందు పెట్టుకో స్వామివారి ముందు.
కలౌ సంకీర్త కేశనం, కలౌ కలియుగంలో ఉందే కేశవుణ్ణి సంకీర్తన చేసి ముక్తి పొందొచ్చినట్టు చాలా సులభమైన ఉపాయం ఏమిటయ్యా అంటే సంకీర్తన. అయితే మీరు జ్ఞాన మార్గం తీసుకోండి, సంకీర్తన మార్గం తీసుకోండి, నేను అనేటువంటి వ్యక్తిత్వాన్ని, శరీరం లేనని ఫలాన నేననే దాన్ని మర్చిపోతే సంకీర్తనలో మర్చిపోతారు. జ్ఞానంలో ఎలా ఇది కాదు ఇది కాదని విచారణ ద్వారా తీసేసి తాడు, అలానే సంకీర్తనలో కూడా ఆ భగవంతుని యొక్క గానంలో ఆయన రూపాన్ని ఆయన గుణాలను దాంట్లో లీనమైపోతాడు మనిషి. లీనమైనప్పుడు తాను భాష రెండు విస్మృతి కలుగుతుంది, అదే సంకీర్తన. అలా విస్మృతిలో శేషించేది ఒకటే సంకీర్తన, దానికి చాలా సరళమైన ఉపాయం. ఉదాహరణకు మీకు ఘోరకుంభార్ చరిత్ర. ఘోరకుంభార్ అనేవాడు కుమ్మరివాడు, అంటే కొండలు చేసి బతుక్కునేవాడు, కానీ మహావిఠల భక్తుడు. విఠలా 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 అంటూ ఎంతసేపటి నృత్యం చేసేవాడు. సరే ఒకరోజు మట్టి దానికి బంకతనం వచ్చినప్పుడే సారి మీద పెట్టి ఎలా తిప్పుతాడు, పొడి మట్టి పడిపోతాడు. అందుకని మట్టిలో నీళ్లు వేసి బాగా మర్దన చేయాలి. మర్దనం గుణవర్ధనం. అలా మర్దించి మర్దించి దాన్ని సారి మీద తన ఇష్టమైన రూపం చేసుకుంటాడు. కాబట్టి మట్టి తెచ్చి పోశాడు, నీళ్లు పోశాడు, అప్పుడు మర్దనం ఏంటంటే మిషన్లు లేవు, కాలుతో తొక్కడమే, వేసి తొక్కుతూ ఉన్నాడు. తొక్కుతూ ఉంటే అకస్మాత్తుగా విఠల స్మరణ పోయింది. విఠల ఆ విఠల అనే నామస్మరణ ప్రారంభించేశాడు. మాట ప్రారంభిస్తూ ఈ తొక్కే దానికే అది అడుగు అయిపోయింది. అంతే బాహ్య విస్మృతి, విఠల విఠల అంటూ వేసి తొక్కిస్తున్నాడు. విఠల నామంలో లీనమైపోయాడు. తాను తెలియలేదు, తను చేస్తున్న పెళ్లి తెలియలేదు, బాహ్య ప్రపంచం తెలియలేదు. ఒక చిన్న పిల్లవాడు ఆయనకు, ఆ కొడుకు నిద్రపుచ్చి భార్య కాస్త వంట చేసుకుంటూ ఉంది. ఇంతలో కొంచేటి వాడు మేలుకున్నాడు, చిన్న దోగాడ పిల్లవాడు కదండి. మేలుకుంటానే ఈ విచిత్రమైన శబ్దం వినిపించింది వాడికి. ఆ శబ్దం వెంటలా నెలల పిల్లవాడు దోగాడుతా దోగాడుతా వచ్చేశాడు. ఈ కాళ్ళు వేస్తున్నాడే దాన్ని చూశాడు, దాని లోపలికి వచ్చేశాడు. ఈయన తాను తనలో తానంటే భగవంతుడి యొక్క గానంలో మనస్సు లీనమైపోయింది. మనస్సు ఎక్కడుంటే అక్కడ ప్రపంచం ఉంటుంది. మనస్సు దైవమయం ఆ సంకీర్తన నాదంలో అనుసంధానమైపోయింది. కాబట్టి మనస్సు లేదు ఇక్కడ, కాబట్టి బాహ్యస్థుతి లేదు. ఆ తొక్కడంలో పిల్లవాడు కూడా వెళ్ళిపోయాడు. పిల్లవాడు కూడా అడుగులు వేసేశాడు. పిల్లవాడు మట్టిలో కూరుకుపోయాడు, చచ్చిపోయాడు. ఇంతలో ఆ వంట అయింది, పిల్లవాడు పరకేసిన చోట వచ్చింది. చూస్తే పిల్లవాడు లేదు. వెతుక్కుంటూ వస్తే కాళ్ళు బయట ఉండే మొత్తం మట్టిలో తొక్కేసింది. అప్పటికే ఆయన తొక్కుతూనే ఉన్నాడు. బిడ్డలో వచ్చి ఒక దెబ్బ కొట్టి పక్క పెట్టి పడిపోయాడు. ఎంత పని చేశాడు బిడ్డ బతుకుతాడు వేరు ప్రశ్న. అంటే నిజంగా సంకీర్తనలో నాదంలో మనస్సును గనక లయం చేస్తే లయసాధ మనోలయానికి సంకీర్తన సులభమైన సరళమైన సాధన, సులభమైన సరళమైన సాధన. కాబట్టి అటువంటి సంకీర్తన ద్వారా మనం ప్రపంచ విస్మృతి, మన మనస్సు భగవంతుల్లో లయం కావడం, దానికి ఈ సంగీతం చాలా అద్భుతమైనటువంటిది. అటువంటి సంకీర్తనామృతాన్ని మరి త్యాగరాయ కృతులు అందులో అబో చెప్పడానికి లేదు. త్యాగరాయ కృతులు దాన్ని అందించినటువంటి శ్రీమతి కామేశ్వరి మాతాజీ గారు ధన్యులు. దీన్ని మీరందరూ కూడా స్వీకరించి ఈ గానామృతంలో మీరు లీనమై సంకీర్తనామృతం, ఇటువైపు బాబు గారు, ఇటువైపు త్యాగరాయ కృతులు చేసిన మాతాజీ గారు, నిజంగా వారి జీవితం చాలా ధన్యమైపోయింది. ఈ శరీరాలు ఉంటాయి పోతాయి, కానీ ఇది ఎప్పటికీ ఉంటుంది. శరీరాలు త్యాగరాజు ఉన్నాడా, ఆయన శరీరం లేదు, కానీ త్యాగరాయ కృతులు శాశ్వతంగా నిలిచినాయి అజరామరం. కానీ అజరామరమైనటువంటి స్పందనని పొందాలంటే మనం ఈ సంకీర్తనామృతాన్ని తీసుకుని దీన్ని మనందరం కూడా కొని దీన్ని ఆచరణలోకి తీసుకోవాల్సింది.
అలాగే స్వామి పరమ పూజ పాదశ్రీ దండ అందరు స్వామి గారు హస్తకమలములతో మన శ్రీమతి సుశీల గారు, శ్రీమతి వేణమ్మ గారు మనకి మరి మనకు అందించినటువంటి స్వామివారి సేవలోకి సంకేత అమృత సీడీని స్వామివారు ఆవిష్కరణ చేస్తున్నారు. అమ్మగారులు ఉంటే వారు కూడా నమస్కారం పెట్టుకోవచ్చు.
అదే అదే
హరి ఓం.
ఇంకొకటి కూడా అది సాగరాశిస్తులు, ఇది ఇతరమైనటువంటి గానాలు, దీని పేరు సంకీర్తనామృతం. అది సాగరాశిస్తులు, ఒకవైపు బాబు గారు, ఒకవైపు మరి సాయియే గణపతి అంటూ కమలనయన వాసుదేవ కస్తూరి రంగయ్య అని ఈ విధంగా 30 పాటలు పాడారు. అది కూడా సంకీర్తనామృతం 2వ భాగం, అందరూ తీసుకోవచ్చు.
హర పార్వతీ పదే హర హర మహాదేవ్. అందరూ ప్రణవాన్ని 3 సార్లు పలకండి. చాలా సులభమైన మార్గం, మాయను దాటేదానికి కూడా కీర్తన సులభమైందని అన్నారు. కీర్తన తిప్పి చదివితే నర్తకి అవుతుంది. కీర్తనని తిప్పి చదవండి, ఏమవుతుంది అది? నర్తకి అవుతుంది. నర్తకి అంటే ఏమి? పరబ్రహ్మ శాస్త్రి గారు సాంస్క్రిట్ లో మాయకి అని అర్థం. కీర్తన తిప్పితే ఏమైంది? నర్తకి అయింది. నర్తకి అంటే మాయ, మాయను దాటాలంటే కీర్తన కావాలి. అది అందువలన అలాంటి కీర్తన మీరు ఇక్కడ, మేము ఈ వారం రోజుల నుండి ఇక్కడ ఉన్నాం, ఉంటే మనసు ఆ సంకీర్తన వైపే పోతూ ఉంటుంది. ఎందువలన? దానిలో ఉండే ప్రభావం అన్నమాట. అలాంటి సంకీర్తనను గానం చేసిన వారు శ్రీమతి సుశీల ప్రసాద్ గారు, శ్రీమతి వేణు ప్రసాద్ గారు. వారిని సర్వ మహర్షులు, సమస్త దేవతలు, సద్గురునాథుడు, బాబూజీ మహారాజ్, అమ్మగారు, మా ఇష్టదైనటువంటి అష్టలక్ష్మి అమ్మవారు అందరూ అనుగ్రహించి ఆశీర్వదించుగాక. అరణమప్ప
మైకుంది కాబట్టి నా గొంతు వినిపిస్తుంది అనుకుంటున్నాను. శ్రీమతి సుశీల ప్రసాద్ గారు, శ్రీమతి వేణు ప్రసాద్ గారు వచ్చి నమస్కారం చేసుకుంటే ఒకసారి బాగుంటుంది. జై గురు. ఈ చరణారవిందములకు సరిసా ప్రణమిల్లుతూ గురు పదాం భోజము కొలువక కలుగుని ప్రేమల వైరాగ్య భాగ్య మహిమ, గురు పాద తీర్థంబు గ్రోలత కలుగుని జ్ఞాన విజ్ఞాన యోగ అనుభవము, గురు సుప్రసాదంబు గనకున్న కలుగుని ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు, గురు తత్వమాత్మ కనుగొనకున్న కలుగుని నిరతిశయమైన పరమపదము అని సీతారామ నిలయంలో మరి అన్నీ స్వామి గారికి గురుతత్వం గురించి చెబుతూ, అట్లుగావున విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులగలోన కొనుగొనగా అలా చతుర్విధ శుశ్రూషలా తరించుకొనుచు అని శంభు గురువుల కొనుచుననగా, గురుపాదాలని కొనువేస్తుందా మనకి కలుగుతాయా? నోట్ల కలుగుని వైరాగ్య భాగ్య మహిమ అనేటువంటిది. ఎందుకంటే ఉండాలి, ఉన్నదాన్ని దాని మీద విరాగం కలిగి ఉండాలి. నిన్నను ఇప్పుడు స్వామి చెప్పారు, ఏమీ లేనప్పుడు శ్రీ గురుదేవుడు కూడా అంటుండేవారు స్వామివారి ఉపన్యాసంలోనే వచ్చినట్టు. ఏమీ లేనివాడు అదే నాకు అసలే పాయసం అంటే విరక్తండి, కాదంటే అసలు అసలు అది తలుచుకోవడానికి పాప స్తోమత లేదు ఆయనకి. భవన భవనాల మాకెందుకండి ఇంత ప్రకృతి ఉండగా మాకు వాటి మీద అసలు భ్రాంతే లేదు, కానీ ఎదగలేదు అందుబాటులో లేదు. వాడు గొప్ప కాదు, అన్నీ ఉండాలి, అన్నీ ఉండి కూడా వాటి మీద దృష్టి లేకుండా ఉండాలి, అది వైరాగ్యం అంటే. నమస్కారం. శ్రీ జగన్మాతనే నమః. అమ్మవారు వచ్చి అక్కడెక్కడ బయట కూర్చుందంటే ఎట్లా కూర్చుంది, ఎలా పెట్టామండి, కింద కూర్చోగలరా మీరు, కుర్చీ మీద కూర్చోవచ్చు. గురు పదాం రోజులను కలుగొక కలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ, వైరాగ్యం తొక్కున్నటువంటి భాగ్యము దాని యొక్క మహిమ గురుపదాంబోజులు కలవకుండా వస్తుందా? ఇంతవరకు మనం విన్నాం, నాకు ఎలా అనిపించిందంటే ఎంత గుర్తులేదు, సరిగానో లేదో నాకు గుర్తులేదు, కానీ స్వామివారి ప్రచారం నుంచి నేను తెచ్చుకున్నాను సుఖ బ్రహ్మాశ్రమం నుంచి ఉపనిషత్ కథలని. అది మొత్తం నేను చదివానో లేదో గుర్తులేదు, కానీ మొత్తం చదివిన అనుభూతి కలిగింది నాకు ఇవాళ. ఎందుకంటే చదివిన దానికంటే కూడా ఆసక్తిగా వినికిడి మనం కలిగి ఉంటే అందులో మహాత్ములు ముఖస్తుగా అవి ఎలా ఉంటాయంటే ఒక జల్లులు అన్నమాట. మనం చూడండి, వెళ్తూ వెళ్తూ కొంచెం నీళ్లు తాకి కొంచెం నీళ్లు ఒక చుక్క కంటి మీద పడినా అప్రయత్నంగా కళ్ళు మూస్తాం, అది కంటి మీద పడాలని అవసరం లే ఆ జల్లులు రేగేసరికి. అలాగే మహాత్ములు ముఖస్తే వచ్చే అమృత జరి ఉంటుంది వాటికి, అది పాలన చేస్తూ అందులో మనందరం కూడా గురు శిష్య న్యాయం గురు శిష్య సంవాదం అంటే దేవేనా తేలికైన మాట, మన స్థానం అక్కడే ఉంది. సరైన శిష్యులు అవ్వగలిగితే అప్పుడు గురుదేవులు అనేటువంటి ఆ మకరందాన్ని కొనడానికి అర్హత యోగ్యత మనం సంపాదించగలుగుతాం. అందువల్ల ఉపనిషత్ కథలు అని ఉన్నది స్వామివారి రామకృష్ణ మత వారి ద్వారానే వేసినారు ప్రచురించినారు. అందుకని ఆ పుస్తకం అంతా ఇవాళ పారాయణ అయిపోయింది అనమాట. ఎంత పారాయణంటే అది ఒక్కొక్క ఉపనిషత్తుని కళ్ళ పెడితే అది కూడా శ్రీ గురుదేవుల అనుగ్రహంతో కాస్త ఉపనిషత్ పరిచయం కూడా కొంచెం అందులో చురుకునున్నామేమో. చూడండి గురుదేవుల అనంత మహిమ, ఎక్కడెక్కడ విషయాలను తీసుకొచ్చి ముందుంచుతున్నారో. అలాగే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కలాగా మనకి ఆ పరమాత్మ అనుభూతి కోసం ఎదురు చూస్తూ ఉండాలే, కానీ పరమాత్మ సాధన అనేటువంటిది మహాత్మ ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది. వైరాగ్యం కలిగి ఉండాలంటే ఎట్లా ఉండాలి, అన్నీ ఉండి దాని మీద ఆసక్తి లేకుండా ఉండాలి. దానికి మాయ కూడా, మా యొక్క స్వభావం కూడా స్వామి చెప్తారు కదా, మన దండస్వామి చెప్పినారు మా యొక్క స్వభావం కూడా ఆసక్తులు ఎన్ని వాటికన్నిటికీ కూడా దేహాసక్తి అడ్డొస్తాను. మనందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తోంది ఇక్కడ ఈ నిమిషం దాటి 1 గంట అయిన తర్వాత దేహాసక్తి ఏంటో కనిపిస్తుంది అక్కడ. మళ్ళా తిరిగి వచ్చి 2 గంటల సమయాన్ని మనకి ఇక్కడ లేకపోతే పూజ సమయానికి మళ్ళా మన మీద మనకి, ఎందుకని వినికిడి ద్వారానే మనకి దాని మీద మళ్ళా వైరాగ్యం వచ్చి గబగబా పరిగెత్తుకుంటూ టైంకి మళ్ళా రాగలుగుతున్నాం. ఎందుకని ఆరాధన అనే ట్రైన్ వెళ్ళిపోతాం ఈ సంవత్సరానికి ఉత్సవాలు అనేటువంటి, కానీ ఆరాధన ఎక్కడికి వెళ్ళదు. ఆరాధన నిజమైన ఆశ్రయించినటువంటి శిష్యుడు నిజంగా గురుతత్వాన్ని ఎవరైతే గుర్తిస్తారో అది గురుదేవుని యొక్క ఆ తత్వ రూపాన్ని తత్వ దృష్టితోనే చూడాలి, తత్వ దృష్టితోనే వినాలి, తత్వ దృష్టితోనే ఆశ్రయించాలి, తత్వ దృష్టితోనే అనుభవించాలి. తన తత్వంతోనే తత్వమనే అమూర్తంలో చిరస్థాయి ఉండిపోతాడు. మృగత్వం లేదు అక్కడ, తత్వానికి మన మార్పు లేదు ఇక. అది నువ్వే అనేటువంటి అనుభూతిని పొందించగలిగిన ఒక గురుదేవుని ఒక్కడే, సమర్థులైన సద్గురుదేవుని ఒక్కడే. అందుకని వైరాగ్య భాగ్య మహిమ. ఎటువంటి వైరాగ్యము? ఎందుకంటే వైరాగ్యాలు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, అందరికీ వినికిళ్ళ ఉన్నవే. ఇప్పుడు శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యం లాంటి చూడగానే మనం అయ్యో పాపం ఏంటోనమ్మా శ్మశానంలో దేహం కాల్చుంటే అనుకుంటట, నీకు మనం కూడా ఏంటి కదా ఎప్పుడు ఏంటో. ఆ ప్రాణం పోవడానికి కూడా చిన్న పెద్ద సమస్య లేదు కదా, ఓ ఇంతే కదా అలా కొంచెం సేపు మళ్ళీ వేదిరిగ కానీ నా అంతటి వాడు లేడు నేను గొప్ప అని అహంకార మమకారాల్లో పడిపోతాడు. లేదా తాత్కాలికం కాకూడదు, అది పర్మనెంట్ గా వైరాగ్యం యొక్క భాగ్యాన్ని మనం పొందాలి అంటే గురుపద ఆశ్రయం చేయాలి. కొలవడం అంటే దేనితో తోచడం కాదు, కొలవడం అంటే ఏ కొలబద్ధవానికి అందేటువంటిది కాదు. ప్రత్యక్ష పరమేశ్వరుని, గురు పరమేశ్వరుని ప్రత్యక్షంగా మనం చక్కగా ఇగో అర్చించుకోవాలి. అర్చించుకోవడం అంటే ఏదో సూర్యకాంత రమణారెడ్డి లాగా, గురుగారు మీకు ఇవాళ పాదపూజ చేయాలి ఆరాధన కాబట్టి కూర్చోండి, నా పాదపూజ అయిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి అని. అట్లాంటివి ఏం పనికిరావు ఇక్కడ. అటువంటికి నిజమైనటువంటి సమర్థులైనటువంటి గురువులు దానికి ప్రాముఖ్యతని ఇవ్వాలి. తత్వంగానే మనం గుర్తించాలి, చెయ్యాలి, ఆచరించాలి, గ్రహించాలి, గుర్తించాలి. ఆ ఇచ్చేటువంటి సూచనలు మనం ఎప్పటికప్పుడు దాన్ని మనం దాన్ని చక్కగా గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టుకోగలగాలి. మన పాత్ర దానికి సమర్థవంతంగా మనం తీర్చిదిద్దుకోవాలి. అందుకని ఇక్కడ ఏమైనది వైరాగ్య భాగ్య మహిమ విమలము అని వదిలిపెట్టాలి. ప్రవిమల మనం రోజు ఉంటున్న భగవద్గీతలో ప్రా గురించి, అందుకని ప్రవిమలమైనటువంటి ప్రకృష్టంగా ఇక మలరహితంగా ఉండేటువంటి ఇక వాసన లేవు ఏమీ లేవు అటువంటి వైరాగ్య భాగ్యమైన మనం ప్రసాదిస్తోంది గురుపాదాశ్రయం. గురుపాద తీర్థము గోలక కలుగునే గురుపాద తీర్థం. మళ్ళా మనం చెప్పుకోవాలి తీర్థంలో జలదృష్టి, విగ్రహంలో శిల దృష్టి, మూర్తిలో శిల దృష్టి, మానవుడిలో నర దృష్టి ఉండకూడదు. అలా ఇక్కడ గురుపాద తీర్థం అంటే నువ్వు అభిషేకం చేస్తే అది నిజంగా తీర్థమైంది. అభిషేకం చేస్తే అంటే పాదం దగ్గర ఉండొచ్చు, దొరకొచ్చు, లేకపోతే దొరకపోవచ్చు. అంత మాత్రం చేస్తామా? నిరుత్సాహపరచడల్లా. గురు పదములను దృష్టిలో పెట్టుకుని నువ్వు ఉపవాసం చేసి నిష్ఠగా ఉంటూ ఆ ఏ జీతం తీసుకున్నా ప్రభు మరి అంబరీషుడికి ప్రసాదించింది ఆ నిమిషంలో ద్వాదశ పారాయణకి ముఖ్యమైనటువంటి మూలమైనటువంటిది ఏది? ఆ జలం, ఆ తీర్థంతో దుర్వాస మహామునులు ఏం చేయలేకపోయారు. అందుకని మన దృష్టిని మార్చుకోవాలి, సృష్టిని మార్చలే దృష్టిని మార్చుకోవాలి. అందుకని దీనికి అందరికీ కూడా కారణము సంఘంలో వచ్చేటువంటిది ఏది మన మన ఇది మన బిహేవియర్ ప్రవృత్తి అనేటువంటిది మన మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో వారి ద్వారా మనకి అది లభిస్తుంది. కాబట్టి గురుపాద తీర్థంబు గురవలకుండా తీసుకోకుండా జ్ఞాన విజ్ఞాన యోగ అనుభూతి కలుగుతుందా? ఇంకా చెప్పారు కదా యోగ కర్మ సుకౌశలం, యోగంతో కర్మ అంది కాదు. అనన్యాస్తంటే ఎంతమా ఏజన పర్యుపాదేశాన్ని నిత్యాభియుక్తానం, క్షేమం యోగంతో కూడినటువంటి క్షేమాన్ని ఇస్తానన్నాడు జగద్గురుదేవులు. మనకి కూడా గురుదేవులు ఏంటి? అప్పటి నుంచి ఇప్పటికీ మరొక మాట లేదు, అదే మాట నువ్వు క్షేమంగా ఉండు, ఈ తాత్కాలికమైన క్షేమాన్ని ఇవ్వను, యోగంతో కూడినటువంటి క్షేమాన్ని ప్రసాదిస్తా. నువ్వెలా ఉండాలి? మాటి మాటికి నువ్వేమి దానికోసం వెతుక్కొని అవసరం లే, నిరంతరము నువ్వు ఆ స్మరణలో ఉంటే నేను నీ సొత్తు అయిపోతాను. కానీ ఇక్కడ కూడా జ్ఞాన విజ్ఞాన యోగానుభవం. జ్ఞానము అంటే ఇది మన సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది. శరీరం బుద్ధి ఒకటి ఉంది కాబట్టి ఈ మనసు దానికి కలగడాలి అంటే అది ఒక విజ్ఞానమై ఉన్నది. అంటే జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి యోగ అనుభవాన్ని కూడా సాధిస్తుంది గురుపాద. అబ్బా ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. గురు సుప్రసాదము కొనుక్కున్న కలుగునే ఈ మాత్రం చిన్న పను, కొంచెం లేహ మాత్రం దొరికిన మహాత్ముల ప్రసాదం, గురుదేవుల ప్రసాదం, గురు సుప్రసాదం కొనుక్కున్న కలుగునే ప్రతిలే చిత్త ఉపరతి సుఖము. ఉపరతి సుఖం అంటే సద్గురుదేవుల దివ్య చరణాలైన సన్నిధి, మన పెళ్లిది. అటువంటి సన్నిధిలో ఉన్నటువంటి ఉపరతి సుఖాన్ని అంటే దగ్గర ఉండటం కాదు, అది తనలోనే ఉన్నది అనేటువంటి దివ్య అనుభూతిని పొందించడానికి గురు సుప్రసాదంబు కొనకుండా కలుగుని అది మనకి లభించకపోతే ఈనాడు లభిస్తుందా? గురు సుప్రసాదంబు కొనకుండా కలుగుని ప్రతిలేని సాటి లేనటువంటిది ప్రతిలేని చిత్త ఉపర ఈ చిత్తానికి చిత్త ఎంత అలజడితో ఉంటుంది, ఈ చిత్తానికి అటువంటి ఉపరతి సుఖము కలుగుతుందా? ఇప్పుడు ఏం అనుభవిస్తోంది? ఇప్పుడు చిత్తం ఏమైంది? మనసు బుద్ధి చిత్త అవకాశాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఇప్పుడు మొత్తం అన్ని కూడా కురుమువుగానే సర్వత మహాత్ములు ఇచ్చినటువంటి ఆ రూట్ లో మనం వెళ్ళిపోతుంటే అన్ని సరిపోతాయి గొలుసులాగా. మనకి గురు తత్వమాత్మ కలుగునకున్న కలుగుని ఈ రోజు అనుభవించడానికి అది కావాలి. ఆత్మ కనుకొనుకుంటా మనలో ఉన్నటువంటి నేను అటువంటి తత్వానుభూతి పొందలేకపోతే అతిశయమైన పరమపదాన్ని పొందగలమా? అది చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు, చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుపోతలే. మన ఈ జీవితంలో ఉండగానే నిజమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలి. జీవితం అంటే పైన ఉన్నటువంటి తోలు తొక్కున్నటువంటిది కాదు. తోలు మీద దృష్టింటే అంత మాదిగ వాళ్ళమే జనకమహాశయ సభలో జరిగేట అష్టవక్ర మహాముని వచ్చేసరికి అందరూ పక్కన నవ్వారట సభలో వాళ్ళు. ఎప్పుడు చూడకుండా వచ్చినటువంటి దృశ్యం అది. అష్టవక్రంతో వస్తున్నారు పప్పు ఆయన, అందరూ పక్కన నవ్వారట. వెంటనే ఆయన అన్నట్ట స్వామి మహర్షి అన్నట్ట, ఏ మహారాజా ఇంతమంది మాదిగ వాళ్ళు వేసుకుని రాజు వెళ్తున్నాం అను. వెంటనే అందరికీ కూడా రిలైజ్ చేసి వచ్చింది, అందరికీ కూడా గుర్తింపు వచ్చింది. ఎందుకని? ఉన్నది జనక మహారాజు గారు, ఆయన మహాజ్ఞాని. సంసారంలో ఉన్నంత మాత్రం చేత, గుణస్థాయి ఉన్నంత మాత్రం చేత జ్ఞానం రాదు అని లేదు. జ్ఞానాన్ని పొంది, జ్ఞానాన్ని అనుభవించి, జ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టినటువంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. మనం ఏది కావాలంటే, ఎందులో కావాలంటే ఉన్నదానిలో ఇది ఇక్కడే ఉన్నది సూక్ష్మమే. ఎంత గంభీరమో విషయాలు నొప్పి కలిగినటువంటి వాడికి దాన్ని కలవడానికి కూడా ఎంత బరువో, విషయరహితమైనటువంటి వాడికి అటువంటి జ్ఞానానుభవము అతి సన్నిహితం, అంత సూక్ష్మం. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటిది ఎలా దొరుకుతుందయ్యా అంటే మళ్ళా అందులోని ఏం చెప్పారు, నిరతిశయమైన పరమపదం. అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి, విద్యార్థి కూడా యోగి ఉండాలి. యోగి ఎందింది? మననశీలుడు అని, చిత్తవృత్తి నిరోధకుడు అని. యోగ చిత్తవృత్తి నిరోధక తపసత్రం చెప్తారు. అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి, విద్యార్థి అయిన యోగి అంటే అటువంటి సమగ్రమై ఉండాలి, దాని నుండి ఏకాగ్రత కలిగి ఉందనే ధాతువు నుంచి వచ్చింది యోగి అనేటువంటి, అంటే కలిమిక అనేటువంటి యోగం అంటే కలిమిక. అటువంటి ఆత్మతత్వంతో కలిసి అనుభవాన్ని పొందినటువంటి ఏ యోగ వృత్తి కలిగినటువంటి శిష్యుడైతే ఉన్నాడో అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తుల దలో ఉన్న పెన్నులుగా నిజమైన సాధకుల లక్షణాలు. వినయ భయభక్తులు, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరే భయభక్తులు లేకుండా ఉన్నాయి. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు భయభక్తులు తెచ్చుకుంటున్నారు, ఇప్పుడు లేవు తెచ్చుకుంటున్నారు. ఎందుకని? రేపు ముందు ముందు వీడు చూస్తాడో చూడు, ఇప్పుడు సరిగ్గా నేను చూడకపోతేనే, కానీ అది ఎలాగో వాడు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్ అవుతుంది. పెద్ద అయిన తర్వాత చూడవంటూ కల్లా. అందుకని ఎంత తిరిగిపోతుందో నేచర్ మన బాహ్యపరమైనటువంటి దానిలో. కానీ ఎవరైతే ఈ ఉపనిషత్తు వాక్యాలయందు, మహాత్ముల వాక్కులయందు ఒక గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ వాక్కులకి దూరం అవలే వారు అందులోనే ఉన్నారు, అనుభవంలోనే ఉన్నది. అది విద్యార్థి అయిన యోగి వినయము భయభక్తులు ఎదలోన పెన్నునంగా అలా చతుర్విధ శుశ్రూషలు ఆచరించుకోవచ్చు. ఇక్కడ గురుదేవులు చాలా నొక్కి చెప్తుండేవారు అందరికీ అర్థమైన శుశ్రూషలు. చతుర్విధ శుశ్రూషలు అంటే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ద్రవ్య శుశ్రూష అని కూడా చెప్తుండేవారు. వీటి కోసం గురువులకు అవసరం లేదు. సద్గురువుల పరమైన అనుగ్రహం ఉందేమో అవి వారిస్తేనే మనకు వస్తున్నాయి, అది గుర్తించాలి. మందరం మన దగ్గర ఏదో ఉందని కొంతమంది నేను చేశాను నేను ఉన్నాను అని ద్రవ్యాన్ని చూపించి ఎరవేయాలని చూస్తారు. దానికి జ్ఞానం లభించదు, గురువుల దగ్గర స్థానం ఉండదు. కానీ ఉండాలి. ఇప్పుడు మన ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో భక్తులే, భక్తుల్లోనే చేరే ఇలాగా ఇది డొనేషన్స్ చేత ఇన్ని సేవలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. మేము భోజనం చేస్తున్నాం రోజంతే, ఏముంది కాస్త సేవ చేసుకుంటాం, భోజనం కూడా ఒక సేవే, మహాప్రసాద సేవ చేసుకుంటున్నాం. కానీ ఏం నోటి చేస్తున్నాడు, ఎవరు ఎంత చేసుకుంటున్నాడో వాళ్ళకి మళ్ళా ఏ విధంగా ఎందుకు ఇస్తున్నారు, ఇందులో తృప్తి ఉంది? లక్షలు పిజ్జా హట్కి వెళ్ళి కష్టపడితే రావటం లే, సంతోషం రావటం లే, హోటల్స్ కి వెళ్తే రావటం లే, రోడ్డు మీద కారేసుకుని అటు ఇటు పెద్ద మంచి కారేసుకు తిరిగితే రావటం లే, యాక్సిడెంట్ భయం, ఎక్కువ తింటే రోగ భయం, ఇంట్లో ఉంటే ఇందకన్నారుగా డిప్రెషన్ భయం, ఇంట్లో అలా ఉంటే డిప్రెషన్ వస్తుంది, ఏం లేకపోతే. అందుకని మానవుడి కదలిక కలగాలి. ఆ కదిలేదేదో కదల మీద అన్ని ఆశ్రయించి ఆ కదలినది కదిలే వాటిని కదిలిస్తోందని గుర్తిస్తే సమాధానం అక్కడే ఉంది. ప్రశ్న నో క్వశ్చన్ అండ్ నో ఆన్సర్. కాబట్టి అటువంటి వాడే గురుదేవులు మనకి వినయ భయభక్తులు ఎదలోన పెనుగోణంగా అలా చతుర్విధ శుశ్రూషలు అంటే ఏ బోధలైతే గురుదేవులు వారి అవతార సమయంలో అందరికీ అందరినీ అయినటువంటి ఆత్మవిద్యని ప్రబోధన చేశారో సేవను మనం చేసుకున్నాం. వారికి దొరికిన దానిలోనే దీన్ని అందరికీ ఎలాగైతే పంచిపెట్టి భుజించడానికి ఇచ్చారో ప్రసాదంగా మనం కూడా మనకు లభించే దానిలో త్యాగం చేయడానికి మనకున్న సమయాన్ని ద్రవ్య శుశ్రూష, స్థాన శుశ్రూష. ఇందాకెవరో ఒక ఆయన వచ్చేసి అలానే ఇల్లు దారిపేసుకున్నారు వాసాలు లెక్క పెట్టి. మనం చేయాలి ఇక్కడ మనకిచ్చిన దాన్ని కూడా ఇంకెవరితో ఇంకెవరితో ఇంకెవరు సత్యవరు దొరుకుతారా, సత్సంగంతో ఈ రాత్రి పనులు గడిపేద్దాం. నిజమైన ఆరాధన అంటే అదే. ఈ రోజు ఆరాధన కాదు, ఏ రోజు ఆరాధన కాని రోజు ఏదో సార్ రోజు చేసుకోలేము. ఆర్మికులు జరగడం కష్టం, ఇంతమంది అందులోనే ఉండమంటే మామూలు రోజుల్లాగానే పలుపుగా ఉంటుంది. అందుకు ఆశ్రమానికి మనకింతటి స్థానం ఇచ్చినటువంటి మహాత్ముని ఆరాధన చేసుకుంటే ఆరాధన ప్రేరణ చేత ఆరాధన అనేటువంటి పిలుపు చేత భక్తులందరూ వచ్చి అందరూ ఒక చోట గురుతత్వం గురించి చక్కగా స్వామి ఇలా చెప్పారు కదా, స్వామి ఇట్లా నడిచారు కదా, ఇలా నడిచి మీ జీవితం మళ్ళా చెప్తున్నా జీవితం అనేటువంటిది ఈ ప్రపంచం అనే ముళ్ళ మీద వేసుకున్నాం, సంఘంలో ఉండాలి తప్పదు. కానీ దాన్ని మాత్రం చిరకుండా తీసుకునే ప్రయత్నం మాత్రం వల్లనే మనకి అందుతుంది తప్ప లేకపోతే జీవితం చిన్న తొంట్లో పడిపోదు. జీవితం అంటే శరీరం కాదు, మన నిత్య నైమిత్తిక కర్మలతో ఆచరించేటువంటి అటువంటి సుకృత భాగ్యాన్ని మహాత్ములు మనకు అందిస్తున్నారు. కాబట్టి స్థాన శుశ్రూష అంటే ఏంటి, వారు వెళ్ళి రెండు వచ్చారా, నేను చాలా మందిని చూశాను అయ్యో రమ్మని ఉంది అని వారికి వారు కొనుక్కునేటువంటి స్థలాన్ని వారికి ఇచ్చేసి వీరు వెళ్ళి ఏ వరండాలనో ఏ చెట్టు కిందో కొడుకున్నటువంటి రోజులు ఉన్నారు సార్ వారు మనం చేయగలుగుతున్నామా, చెయ్యాలి మస్ట్ త్యాగం కలిగి ఉండాలి. దానిలో ఒక తృప్తి ఉంది మనకి, హాయి ఆనందం ఉన్నది. అప్పుడు ధ్యానం తన్నుకుంటూ వస్తుందండి, ధ్యానం మనం వెతుక్కుంటూ వెళ్ళేది కాదు. గురుదేవులు ప్రసాదించినట్టు మాటలని ఆ పదములని మాటలు అనకూడదు. మా మంత్రాలను మనం ఎవరైతే ఆచరిస్తామో ధ్యానం మనదై ఉంటుంది. ఆత్మశుశ్రూష అంటే సర్వాత్మన భావన, అదే ఆరాధన అంటే సర్వాత్మన భావన. ఇటువంటి సేవల్లో ఎవరైతే చతుర్విధ శుశ్రూషలు ఆచరిస్తారో వారికి అందుతాడు గురుడు అజుడు, గురుడు విష్ణువు, గురుడు మహాదేవుడు, అఖిల గురుడు, సద్గురుడు, పరబ్రహ్మని ఉపాసించున్నతడు గురుతర భక్తి. ఆ భక్తి కూడా ఎటువంటి భక్తి? గురుతర భక్తి. గొప్పదైనటువంటి భక్తితో ఉపాసన చేస్తాం. ఎందుకంటే అటువంటి ఉపాసనే మనకి నువ్వు ఇటువంటి నిజమైనటువంటి గురు మార్గాన్ని, గురుదేవుని యొక్క నిజమైనటువంటి స్థానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి చక్కటి మహత్తరమైనటువంటి మహావాక్యాన్ని మనం విన్నాం కాబట్టి అవిని మనం చక్కగా ఆచరించుకుంటూ మన జీవితానికి వాటిని అన్నిటినీ కూడా గుర్తిస్తూ మన జీవితాన్ని చక్కగా గురుదేవులకి, ఎవరు ఏ గురుదేవులను ఆశ్రయించారో, ఏ భగవంతుని ఆశ్రయించారో ఆ భగవంతుని దివ్య చరణారవిందాన్ని మనసులో నిలుపుకుని మరి కొంచెం ధ్యానం చేసుకున్నాం. మనకి కూడా అటువంటి శక్తి భక్తి అఖండ సాధన సత్పతిని శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యము ఐదారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను అఖండ సాధన సంపత్తిని ఆత్మజ్ఞానాన్ని భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా శ్రీ గురుదేవులు సాధు మహాత్ములు మనని రక్షించుగాక. హరి ఓం. కొద్ది నిమిషం మనం ధ్యానం చేసుకున్నాం. మూడు సార్లు ప్రణవాన్ని పిలుచుకుంటాం.